अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् यत्पदम् दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజం, జీవాత్మ దాని పరికరాలు అని మాస్టర్ దాని గురించి సంబంధించిన అవగాహన చేసుకోవడానికి ఇచ్చిన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఇవాళ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే హృదయం. హృదయము అనగానే మనకు ఫిజికల్ హార్ట్ గుర్తుకు వస్తుంది ఎవరికైనా ఇమీడియట్గా గుర్తుకు రావాల్సింది. గుర్తుకు వచ్చేది ఫిజికల్ హార్ట్ అయినా ఒక క్షణం. మనందరికీ హార్ట్ అనగానే హృదయం అనగానే హార్టే గుర్తుకొస్తుంది. హృదయం అంటే హార్ట్ కాదు. జయ గురుదేవ్ క్లాస్ ప్రాబ్లం. అందుకని హృదయం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం మనం, మన పాదాల దగ్గర నుంచి తల వరకు ఉన్నది ఏదైతే ఉందో అదంతా కూడా హృదయమే. ఈ హృదయం గురించి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, హృదయం గురించి ఉన్న ఇంపార్టెన్స్ అంత ఎక్కువ ఎందుకు అంటే అదే అన్నిటికీ మూలం. స్వామి చెప్తారు మనకు భగవద్గీతలో, హృదయసేర్జున తిష్టతి. ఇది ఎన్నిసార్లైనా చెప్పుకున్నా అది అర్థం అవటమే ముఖ్యం తప్ప దాని దగ్గరికి వెళ్ళటం ముఖ్యం. మనం ఇదివరకు ఒకసారి ఓంకార ధ్యానం చేశాం, స్కైప్ క్లాస్లో ఉండగానే ఓంకార ధ్యానం చేశాం. ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ హృదయంలోకి వెళ్తూ హృదయంలో ఉన్న ఆ పరమాత్మలో ఈ మనసు కరిగిపోవాలి. అప్పుడు చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు చాలా అనుభూతిప్రదంగా ఉంది అది. అది రోజు చేసుకోవాలి మనం.
హృదయంలోకి వెళ్ళాలి రోజు. దానికి సులభంగా ఇచ్చిన మాస్టర్ గారు ఇచ్చిన టెక్నిక్ ఏంటంటే, రోజు నిద్రపోయే ముందు మర్చిపోకుండా ఆజ్ఞాచక్రంలో మన మనస్సు అంతా పెట్టుకుని, మన ప్రజ్ఞ అంతా ఆజ్ఞాచక్రంలో ఉండాలి. ఆజ్ఞాచక్రంలో ఉంటూ అక్కడ ఒక జ్యోతిని చూస్తూ నిద్రపోవాలి. ఆ జ్యోతిని చూస్తూ నిద్రపోతే ఏం చేస్తుందంటే, ఆ జ్యోతి మనల్ని హృదయంలో ఉన్న శక్తి దగ్గరికి తీసుకెళ్తుంది. హృదయంలో ఏముంది ప్రశ్న, హృదయం ఎక్కడుందో చెప్పుకున్నాం. హృదయం ఎక్కడుందంటే కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ఉందో మొత్తం భాగం అంతా కూడా హృదయమే. అది అలా ఉంటేనే దాంట్లో ఏముంటుందంటే, ఆ హృదయంలో, హృదయం అంటే తెలుగులో అర్థం ఏంటంటే అరుణ ఫోన్. నీ వైపు మ్యూట్ పెట్టుకో. అందుకని మన మన హృదయంలో భగవంతుడు ఉన్నాడని మనందరికీ గుర్తుండాలి. ముందర మనం ఎక్కడున్నామంటే భగవంతుడితో ఉన్నాం, భగవంతుడు ఎక్కడున్నాడంటే మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఒక చిన్న కథ ఎప్పుడు చెప్పే కథే, ఆ కథలో ఎంత విశిష్టమైన జ్ఞానం ఉందంటే, ఒక గురువు గారి దగ్గర శిష్యులు ఉన్నారు. కొత్తగా ఒకడు చేరాడు. చేరితే ఆయన శిష్యులందరికీ పాఠాలు చెప్తూ, హృదయంలో గురువు ఉన్నాడు, గురువు రూపంలో భగవంతుడు ఉన్నాడు, లేకపోతే భగవంతుడే గురువుగా ఉన్నాడు, ఇలాగా మార్చి చెప్తూ ఉన్నారు. భగవంతుడు గురువు ఒకడే, ఆయన నీ హృదయంలోనే ఉంటాడు, నువ్వు చేస్తున్నవన్నీ ఆయన సాక్షిగా చూస్తూ ఉంటాడు, ఇన్ని చెప్తున్నాడు. క్లాస్ అంతా అయిపోయింది. బాగుంది, ఈ పాఠం మీ అందరికీ వచ్చిందో లేదో రేపు నీకు వర్షి పడతాను, రేపు మీరు బాగా ప్రాక్టీస్ చేసుకురండి అని. అందరూ వెళ్ళి పుస్తకాలు బాగా చదివేశారు. ఏమని, హృదయంలో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే గురువు, గురువే భగవంతుడు, ఆయన హృదయంలో ఉన్నాడు, అన్ని చూస్తూ ఉంటాడు, సాక్షిగా ఉంటాడు, ఇలాగ వెళ్ళి వేసి మరుసటి రోజు ఎగ్జామ్కి వచ్చారు. ఫస్ట్ పేపర్ ఇచ్చారు, అందరూ వెళ్ళి వేసినట్టు దించేశారు. మొత్తం 100 మార్కులు వస్తాయి. ఆయన ఏం చేశాడు, పరీక్ష బాగుంది ప్రాక్టికల్స్ పెడతానని చెప్తే అందరికీ ఒక అట్టుబడి ఇచ్చాడు. బాబు మీకు అందరికీ అట్టుబడి ఇస్తుందని, మీరు ఎవరు చూడకుండా తినేసి ఎవరు ముందరొస్తే వాడికి ఫస్ట్ మార్క్ అండి. గబుక్కుని వెళ్ళిపోయి గబగబా అందరూ వచ్చేసారు. ఒకసారి ఒకటి మటుకు రావట్లేదు, కాసేపు ఆగి వచ్చాడు. ఒక గంట ఆగి వచ్చాడు. మరి కాసేపు అంటే ఏంటి, గంట ఆగి వచ్చాడు, ఈ వాడి క్లాస్ అయిపోయింది, వాట్ నాన్ సెన్స్ అని చెప్పి మిగతా వాళ్ళందరూ చుట్టుకుంటున్నారు. వాడు వస్తే కానీ రిజల్ట్ అనౌన్స్ చేయనంటాడు గురువు గారు. వాడు వచ్చాడు, మెల్లిగా చూస్తే చేతిలో అట్టుపడింది. చీచి, ఇంత తెలివి తక్కువ అని చేర్చుకున్నారు గురువు గారు. మన ఆశ్రమానికి సిగ్గు చేయడం అనుకుంటూ వీళ్ళందరూ చాలా తక్కువ, ఇలాంటి వాడు ఉండకూడదు ఆశ్రమంలో అని అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు గురువు గారు అన్నారు, అందరిని అడిగారు, అందరూ ఎవరు చూడకుండా తిన్నారంటే, ఓ సార్ మీరు చెప్పినట్టే ఎవరు చూడకుండా తిని వచ్చేసాను. అందరు అయిపోయిన తర్వాత 99 మంది అయిపోయారు. 100వాడు ఈయన, ఈ కుర్రాన్ని అడిగితే గురువు గారు నన్ను క్షమించాలి మీరు, మీరా అంటే నేను ఎక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ మీరు చెప్పిందే గుర్తుకొస్తుంది నాకు, మీ హృదయంలోనే ఉన్నాడు, గురువు రూపంలో ఉంటాడు భగవంతుడు, భగవంతుడు గురువు ఒకటే, మీ హృదయంలో ఉండి అన్నీ చూస్తూ ఉంటాడు. నేను ఇలాగ అట్టుబడి చెట్టు పట్టుకున్నాను, చెట్టు పట్టుకోగానే ఇదే గుర్తుకొచ్చింది నాకు, నా హృదయంలో ఉండి మీరే చూస్తున్నారని. మీరేమో ఇలా చూస్తూ ఉండగా నాకేం చెప్పారు, ఎవరు చూడకుండా తినమన్నారు, ఇప్పుడు ఎలాగా ఫోన్ ఇక్కడ చూస్తున్నారని నేను ఇంకొక్కడికో వెళ్ళాను దూరంగా, అక్కడ కూడా మీరే ఉన్నారు నా హృదయంలోంచి చూస్తూ ఉన్నారు, ఇలా ఎక్కడికి వెళ్ళినా మీరు నాతోనే ఉన్నారు, నేను చేసినవన్నీ చూస్తూనే ఉన్నారు, ఇంక నేనేం చేయను, అందుకని నేను తినలేను అని చెప్పి తీసుకొచ్చి మీ దగ్గర ఇచ్చేస్తున్నాను, మీ అట్టుబడి మీరు ఉంచుకోండి బాబు అని ఇచ్చేసాను. గురువు అప్పుడు అందరికీ చెప్పాడు, ఇది చదువుకోవటం అంటే. హృదయంలో ఉన్నవాడిని వాడు రాత్రంతా సాధన చేసి చూశాడు. వాడు చూస్తున్నాడు లేదా వీడికి అర్థమైపోయింది, చూస్తున్నాడు ఇంకా వాడి జీవితం మారిపోయింది. వీడిని నా దగ్గర నేర్చుకోవాల్సింది ఏం లేదు, నేర్చేస్తున్నాడు. వారి అబ్బాయి నువ్వు వెళ్ళిపో, నువ్వు కూడా ఇలాగ అందరికి చెప్పుకోవాలన్నట్ట. అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హృదయంలో భగవంతుడు ఉన్నాడని మనం 100,000 సార్లు అన్నా ఉపయోగం ఉండదని కాదు, ఉపయోగం ఉంటుంది, కానీ ఆ హృదయంలో భగవంతుని చూసే ప్రయత్నం ఎంత చేస్తున్నావు అనేది ముఖ్యం. ఎన్ని క్లాసులు విన్నా హృదయంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేయట్లేదు అనుకోండి, ఏమవుతుంది, ఏమవుతుందో చెప్పుకున్నాను. వాడు మాస్టర్ ఏం చెప్పారంటే, ఈ ప్రపంచానికి భారతదేశం ఇవ్వాల్సింది ఏంటంటే, ఇవాళ పేపర్లో కూడా వేశారు, మోడీ భారతదేశానికి ఇచ్చేది ఆధ్యాత్మిక విద్య, దీంట్లో మతమౌఢ్యం ఇలాంటివి ఏం లేదని చాలా గొప్పగా ప్రజెంట్ చేస్తున్నారు గురువు గారు. ఆలోచన విధానం అంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే, మనం పరిణామ క్రమంలో ఎక్కడున్నామో తెలుసుకోవాలి అనేది ఒక చాలా ముఖ్యమైన విషయం. అలా తెలుసుకోవటానికి మనకి ఏ రకమైన విద్య తెలిసి ఉండాలి అంటే మన ప్రాణకోశంలో, ప్రాణమయ శరీరంలో ఉన్న చక్రాల గురించి తెలుసుకోవాలి. ఏ చక్రం జాగృతమై ఉంటుంది, ఏ చక్రం బాగా పనిచేస్తుంది, ఏ చక్రం బాగా పనిచేయట్లేదు, తక్కువ పనిచేస్తుంది, ఎక్కువ పనిచేసేస్తుంది, లేకపోతే అతను పనిచేయట్లేదు, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. ఎందుకు అంటే రెండు రకాల లాభాలు. ఇది మొదట మనల్ని మనం తెలుసుకోవడానికి పనికొస్తుంది. మనం ఏంటి, మనం ఎక్కువ ఊహించేసుకుంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో. అలా ఎక్కువ ఊహించేసుకుంటున్నావా లేకపోతే కరెక్ట్గా ఉన్నావా, మనల్ని మనం సరి అయిన దిశగా నడుపుకోవడానికి వీలుగా అసెస్ చేసుకోవడానికి, అంచనా వేసుకోవడానికి ఈ విద్య పనికొస్తుంది. రెండోది ఏంటి, ఈ షట్చక్ర విద్య ఏదైతే ఉందో, జీవాత్మ దాని పరికరాల్లో చెప్పబడిన విద్య ఏదైతే ఉందో, ఇదంతా తెలుసుకుని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ప్రాక్టికల్ చేసుకుంటూ ప్రపంచానికి ఒక పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ ఇచ్చే దిశగా మనం అలాంటి స్కూళ్ళు నడపాలి. అంటే వర్క్ ఎంత ఉంది, ఈ ఎక్కడ వర్క్ అంటే ఏదో వారంలో రెండు క్లాసులు చెప్పుకుంటే, వారంలో మూడు క్లాసులు చెప్పుకుంటే అవదు. వారంలో రోజుకి 24 గంటలు ఇంటూ 7 ఉంటే 168 గంటలు ఉంటాయి. 168 గంటలు వారం రోజుల్లో ఉంటే మనం ఎన్ని గంటలు మన పర్సనల్ వాటికి ఖర్చు పెట్టుకున్నా మనం వారంలో, అంటే 7 x 2 = 14 గంటలు, లేకపోతే 7 x 3 = 21 చాలా గొప్ప నెంబర్. అలాంటి 7 x 3 = 21 గంటలన్నా మనం ఈ ఇలాంటివన్నీ తెలుసుకోవడం, దాని గురించి తెలుసుకుందామని ఆచరించడం, ఆచరించినవి మనం ఆచరణలో పెడుతూ 10 మందికి దాన్ని మళ్ళీ చేరవేసే బాధ్యతను వహించడం అనేది గురువు కోరుకుంటాడు తప్ప, జీవన ఏం చేస్తుంటుంది అంటే నీళ్లు అలా ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాయి, అలాగ మన దగ్గర ఆగిపోకూడదు విద్య. మన దగ్గర నుంచి ఇంకా ఋషులు కోరుకునేదండి, ఋషులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఆగిపోకూడదు, ఇలాంటి విద్య నేర్చుకునేవాళ్ళు నా దగ్గరికి రావాలి, ఋషులు ఈ విద్య నేర్చుకుని వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి చెప్పాలి, ఇలాగ జ్ఞానం పంచడం అనేది ఋషుల యొక్క మొట్టమొదటి పని. అలాగ ఈ షట్చక్ర విద్యలు మనం నేర్చుకుని ఏం చేయమన్నారు మాస్టారు, మూలాధార చక్రం ఉంది. మూలాధార చక్రం గురించి ఏం చెప్పాలి, ఇది భూతత్వం, దీంట్లో లంబీజం ఉంటుంది, దీంట్లో 4 అక్షరాలు ఉంటాయి, 4 దళాలు ఉంటాయి. దళం అన్న శక్తి అన్న ఒకటే, ఇక్కడ 4 రకాల శక్తులు ఉంటాయి. దాని మీద అక్షరాలు వం షం షం సం, ఈ వం షం 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 అని లేకపోతే అహం ఇయో అంటాం కాదు, ఆ అక్షరం ఏం చేస్తుందో తెలియాలి. వశం అన్నాం అనుకోండి, వశం అంటే ఏంటి, మన అధీనంలో ఉండటం. వశం అంటే మూలాధార చక్రంలో 2 దళాలు పనిచేస్తాయి. ఒకళ్ళు ఒకళ్ళకి వశవర్తిగా ఉన్నారంటే వాడికి అనుగుణంగా ఉండి వాడు చెప్పినట్టు చేస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు వాడి మూలాధార చక్రం ఎలా ఉంది, వీడి వశంలోనే ఉంది, వాడు అనుకున్నవి కరెక్ట్గా చేయగలరు. వాడి మూలాధార చక్రంలో వాడి వశంలోనే లేకపోతే వాడు ఏం పనులు చేస్తాడు కరెక్ట్గా చేయలేదు. అలాగా ఆ ఒక్కొక్క అక్షరము 2 అక్షరాలు లేకపోతే 3 అక్షరాలు లేకపోతే 4 అక్షరాలు లేకపోతే వాటిలో కాంబినేషన్, ఆ కాంబినేషన్ ఏంటో పట్టుకోవాలి, ప్రాక్టికల్ చేసుకుంటూ ఉండాలి, చేసుకుంటే తెలుస్తుంది. అలాగే గురువు గారు అక్కడ ఇచ్చారు లమ్ అని, లమ్మ నోట్లో అంటాం కాకుండా ఆ ధ్వనిని క్రియేట్ చేయకుండా. ధ్వనిని ఎలా క్రియేట్ చేస్తాం మాస్టారు, మనకు గణపతి సత్యనారాయణ స్వామి గారు ఎగ్జాంపుల్ చెప్తారు. ఆయన వయలిన్ మీద ఒక విశిష్టమైన సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సాధనలో ఏం చేశారు, ఆయన ప్రాణశక్తిని పట్టుకున్నారు. ప్రాణశక్తిని పట్టుకుని ఏం చేశారు, విద్యుత్ కాలనీలో ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ని పట్టేసుకున్నారు. ఆయన ట్రాన్స్ఫార్మర్ పట్టుకుంటే ఎర్త్ అయిపోయి మొత్తం కరెంట్ అంతా ఫ్యూజ్ పట్టేసింది. ఆయనకేమవ్వలేదు, మామూలుగా షాక్ కొడితే పోతారు, కానీ అలా కాకుండా కాలనీలో ఉన్న కరెంట్ అంతా పోయింది. ఆయన జీవ చరిత్రలో ఉంటుంది క్లియర్గా, అప్పటికి ఆయన చిన్నాడు, ఇంకా బాగా లైమ్ లైట్లోకి రాలేదు. ఎవరన్నా వస్తే ఈ ముగ్గులు వేసుకుంటారు, సున్నం లేకపోతే చాక్ పీసులు ఇలాంటివి ఇస్తే వాటిని పట్టికి బెల్లంగా మార్చి తినమని ఇచ్చేవారు ఆయన. అలాంటి చిన్న చిన్నవన్నీ చేస్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మూలాధారంలో ఉన్న ఆ లమ్ అనేది ఏదైనా ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ మీద కానీ లేకపోతే జలతరంగానే ఉంటుంది, అలాంటి దాని మీద కొట్టి లేకపోతే గాజు దాని మీద కొట్టి లమ్ అనే సౌండ్ వచ్చేటట్టుగా చేసి అది వింటే అలాంటి సౌండ్ని మన నోటితో ప్రొడ్యూస్ చేస్తే లమ్ అని అనకుండా గమ్, మొదట్లో కొంచెం ఉంటుంది అనమాట, తర్వాత అంతా హమ్మింగ్ అంటాం చూసారు అలాగ లమ్ అంటే మూలాధారం దగ్గర జాగ్రత్త అయ్యి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ముక్కుకి మంచి వాసనలు వస్తాయి. కొంచెం బాగా చేస్తే పక్క వాళ్ళకు కూడా తెలుస్తుంది ఆ వాసన. నీటి గదంత మంచి వాసనతో నిండిపోయింది, అక్కడే ఉండదు. గంధబాబ అని చెప్తారు మాస్టర్. గంధబాబ దగ్గరికి వెళ్తే మనం ఏ గంధం కావాలంటే ఆ గంధం సృష్టిస్తాడు, జయబ్రహ్మాల కంటిస్తాడు. అంటే ఏం చేస్తున్నారు ఆయన, గంధశక్తి ఎక్కడుంది, మూలాధారంలో. కాబట్టి మూలాధారం మీద ఆయన పర్ఫెక్ట్ కంట్రోల్. అలా మనం ఒక చక్రం అన్నా పర్ఫెక్ట్గా మన అధీనంలోకి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక కాషన్ కూడా ఇచ్చారు, ఇప్పుడు అర్జెంటుగా మనం సాధన చేసేసి ఒక్కొక్క చక్రం అధీనంలోకి తెచ్చుకోమని చెప్పటం లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక చెప్పదలుచుకున్నది మడుగు సింపుల్గా ఏంటంటే, మనం పరిణామ క్రమంలో ఇవాళ ఎక్కడున్నాము అది తెలుసుకోవడానికి, ఆ తెలుసుకున్న తర్వాత మన హృదయం ఏది చెప్పుకుంటున్నావు దానికి, అలాగే ఆజ్ఞాని చెప్పుకుంటున్నావు దానికి, వీటన్నిటికీ ఏమిటి ఒక కనెక్షన్ అది తెలుసుకోవడానికి చెప్పుకుంటున్నాం. మూలాధారం బాగా జాగ్రత్తమైన వాళ్ళు అంటే అక్కడ భూతత్వం ఉంటుంది, వాసనలు ఉంటాయి. వాసనలు అంటే కిందటి క్లాసులో చెప్పుకున్నాం మనం, రకరకాల కోరికలు, అవన్నీ కూడా అవతల వాళ్ళ కోరికలను తెలుసుకుని వాళ్ళని అవి సంతృప్తి చేయగలిగిన వాడు ఏమవుతాడు అనుకున్నాం, నాయకుడు అవుతాడు. కాబట్టి నాయకులు అందరూ జనరల్గా రాజకీయ నాయకులే, నాయకులు అండి వేరే వాళ్ళు కాదు. మూలాధారం బాగా ఉన్నవాళ్ళు, ఎక్కువగా జాగ్రత్త ఉన్నవాళ్ళు అందరూ కూడా రాజనీతిజ్ఞులు అవుతారు. అలాగే రెండో చక్రం స్వాధిష్టాన చక్రం బాగా జాగ్రత్త అయితే వాళ్ళందరూ అవతల వాళ్ళ రుచులు తెలుసుకుంటారు, ఫ్యాషన్ తెలుసుకుంటారు, డిమాండ్ సప్లై అని మనకు ఎకనామిక్స్లో వస్తుంది. డిమాండ్ అంటే ఏంటి, నాకు ఈ వస్తువు కావాలి, నాకు ఈ వస్తువు కావాలని 10 మంది అడిగారనుకోండి, 10 మంది 15 మంది 20 మంది అడుగుతుంది, అక్కడ 20 లేవనుకోండి, అప్పుడు సప్లై తక్కువ డిమాండ్, కాబట్టి వాడు రేటు పెంచబోతాడు. అలా కాకుండా మన దగ్గర ఎక్కువ వస్తువులు ఉండి అడిగేవాళ్ళు తక్కువ ఉంటే సప్లై ఎక్కువ డిమాండ్ తక్కువ, అప్పుడు రేటు ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇది మామూలుగా వ్యాపారంలో జరిగింది. అలాగా ఈ వ్యాపారవేత్త అలాగే ధనం బాగా సంపాదించే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏం జరుగుతుందో కాకుండా ఈ ఫ్యాషన్ ట్రెండ్ ఎలాగ మారుతుంది అని అసెస్ చేయగలరు, వీళ్ళ రుచులు ఎలా మారుతాయి అని ఆలోచించకూడదు. అలా రుచులు మారటం అనేది పట్టుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి అందరికంటే ముందర దాన్ని మార్కెట్లో రిలీజ్ చేసేసి వాడు డబ్బులు సంపాదిస్తాడు, బాగా మంచిగా వ్యాపారం చేసి బాగా ధనవంతులు అవుతారు. అది స్వాధిష్టాన చక్రం. అలాగే మనం మన క్లాసులో ఉన్నవాళ్ళు కానీ, మన స్నేహితులు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ బాగా వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏ చక్రం జాగ్రత్తమైంది అనుకోవాలి, స్వాధిష్టాన చక్రం జాగ్రత్తమైంది అనుకోవాలి. మన ఫ్రెండ్స్ ఎవరన్నా పొలిటీషియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మూలాధార చక్రం జాగ్రత్తమైందని తెలుసుకోవాలి. మనకే జరిగింది అనుకోండి, ఓహో మన మూలాధారం బాగుంది కూడా మనం రాజకీయ నాయకులు అయ్యామని తెలుసుకోవాలి. ఇది మాస్టర్ ఏమంటారంటే, మన తెలిసిన వాళ్ళందరూ పేర్లు రాసుకుని వాళ్ళు చేస్తున్న వృత్తి, వ్యాపారం ఇలాంటివి ఏవైతేనో ఆ డీటెయిల్స్ రాసుకుని, ఆక్యుపేషన్ డీటెయిల్స్ రాసుకుని దానికి ఎదురుకుండా వాళ్ళు ఏ చక్రం జాగ్రత్త అయితే ఇది చేయగలుగుతున్నారు. అలాగా ఒక పట్టుకేసుకోమన్నారు, పట్టుకేసుకొని మనం ఇంక నుంచి చక్ర భాషలో మాట్లాడుకోవాలి. హోమియోలో ఏమంటుందంటే ఎకోనైట్ పేషెంట్, సల్ఫర్ పేషెంట్, లైకోపోడియం పేషెంట్, ఆర్సెనిక్ కాల్ పేషెంట్, ఇలాగా వ్యక్తుల్ని మందుల పేర్లతో గుర్తుపెట్టుకుంటారు. అలాగా చక్రాల పేర్లతో గుర్తుపెట్టుకోవడం ప్రయత్నం చేయటం మొదలు పెట్టండి అని మాస్టర్ చెప్తున్నారు. ఇది నచ్చిన వాళ్ళందరూ మొదలు పెట్టడం మొదలెట్టండి. అలాగే మరి తర్వాత మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రంలో ఏమవుతుంది, ఇమోషన్స్ ఇక్కడ ఈ మణిపూరక చక్రం బాగా జాగ్రత్త పోయిన వాళ్ళందరూ కూడా శాస్త్రజ్ఞులు అవుతారు, శాస్త్రజ్ఞులు అవుతారు. వీళ్ళు అనాలిసిస్ బాగా చేస్తారు. ఒక కోరిక తీర్చుకోవాలంటే ఎలాగ ఎలాగ ఇది చేస్తుంది అది చేస్తుంది ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు. లోవర్ మైండ్కి సంబంధించింది యాక్చువల్గా ఇక్కడ మైండ్ అంటే మణిపూరక చక్రం బాగా లోవర్ మైండ్కి సంబంధించింది. అందుకని వీళ్ళు సమాజానికి అని కాకుండా ఏదో ఒకటి కనిపెట్టాలి, దీనివల్ల వాళ్ళ వాళ్ళకి లాభం అని మొదలుపెట్టినా ప్రపంచాన్ని అందరికీ కూడా లాభం జరుగుతుంది. అలాంటిదంతా కూడా శాస్త్రజ్ఞులు విజ్ఞానవేత్తలు అయ్యే వాళ్ళందరూ మణిపూరక చక్రం. మన ఫ్రెండ్స్లో ఎవరన్నా ముఖ్యంగా హైదరాబాద్లో బోల్డర్ ఉన్నాయి, ఇప్పుడు ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఈసీఐఎల్ ఈసీఐఎల్లో సైంటిస్ట్ ఉంటారు కదా, కాబట్టి వాళ్ళందరికీ మణిపూరక చక్రం బాగా ఉందని సులభంగా ఒక ఈక్వేషన్ వేసేయచ్చు. అలాగే నెక్స్ట్ అనాథ చక్రం. అనాథ చక్రం ఏంటి, మనలో ఉన్న భావాలు అవతల వాళ్ళకి మన స్పర్శ ద్వారా, మన మాట ద్వారా, రెండింటి ద్వారా ఇస్తాం. ఎక్కువ హావభావాలు, డైలాగ్ డెలివరీ, వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడా మంచి యాక్టర్స్ అవుతారు. మంచి యాక్టర్స్ ఎవరెవరంటే అంజలిదేవి, సావిత్రి, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, ఇలా కొందరు బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఫారెన్ లో. ఎక్కువ చార్లీ చాప్లిన్ సింపుల్ గా చెప్పుకోవచ్చు, ఊరికే మాటలు ఏవి ఉండవు కానీ బాగా నవ్విస్తాడు. ఇలాంటివన్నీ అవతల వాళ్ళ భావాలు మన మీద ప్రభావం చూపించడం అనేది అది మనల్ని స్పృశిస్తుంది. అబ్బా ఏం బాగా చేసేయండి నటన, హృదయానికి అత్తుకుంది, జీవించేశాడు అంటుంటారు సార్. అవన్నీ కూడా అనాహతం బాగా ఉన్నవాడు మాత్రమే చేయగలరు, నటించడం అందరూ చేయలేదు. ఆ తర్వాత విశుద్ధి చక్రం జాగ్రత్త వాళ్ళు, వీళ్ళు మంచి లెక్చర్స్ ఇస్తారు. ఒక మంచి ఉపన్యాసం ఉంటుందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా మనం టీవీ పెట్టంగానే వచ్చేవాళ్ళు ఎవరెవరున్నారు, కాగంటి కోటేశ్వర గారు, అలాగే సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా జనరల్గా లెక్చర్ ఇచ్చేవాడు. కొందరు ఉంటారు వాళ్ళు లెక్చర్ ఇస్తూ ఉంటే అందరూ అలా స్టన్ అయిపోయి పెట్టారు. రాజకీయ నాయకులు కూడా మంచి మంచి లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు, వాజ్పేయి ఫర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ మనం దేనికి చెప్పుకుంటామంటే విశుద్ధి చక్రం జాగ్రత్త అయిన వాళ్ళు. ఇప్పుడు వాజ్పేయి అన్న ఆయన మనకు ప్రైమ్ మినిస్టర్గా చేశారు, అంతకుముందు అపోజిషన్లో చాలా ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు మామూలుగా అయితే ఆయన మూలాధార చక్రంతో పాటు మంచి ఆరేటర్ కాబట్టి, అలాగే బాగా రాస్తారు, ఆయన కవితలు రాస్తారు కాబట్టి ఆయన విశుద్ధి చక్రం కూడా బాగా జాగృతమైంది. చాలా మంది రాజనీతిజ్ఞులు అందరూ కూడా ఆ కాలంలో బారెట్ల చదివేవాళ్ళు, లండన్ వెళ్ళి అక్కడ బారెట్ల చదివి ఇండియా వచ్చి లాయర్గా సెటిల్ అయ్యేవాళ్ళు. ఆ కాలంలో లాయర్గా సెటిల్ అవ్వడం అంటే అది గొప్ప గౌరవం అన్నమాట. వాళ్ళందరూ కూడా ఇంచుమించు రాజకీయ నాయకులు, మోతీలాల్ నెహ్రూ, అలాగే మనకు గాంధీ గారు. గాంధీ గారు కూడా లాయరే, అటు రాజకీయ నాయకుడు ఇటు లాయర్. వాజ్పేయి గారు లాగా రాజకీయ నాయకుడు ఆయన, మళ్ళీ మంచి సాహితీవేత్త, బాగా కవితలు రాస్తారు, మంచి లెక్చర్ ఇస్తారు. ఇలాగా ఒకళ్ళల్లో రెండు చక్రాలు, అది మూడు చక్రాలు ఉంటాయి. అలాగే ఎన్టీ రామారావు రాజకీయవేత్త, నటుడు, మంచి ఆరేటర్, సినిమాలు బోల్డ్ డైరెక్ట్ చేసాడు, బోల్డ్కి రాసుకున్నాడు, ఇవన్నీ ఉండే ఆయనలో ఎన్ని ఉన్నట్టు. అటు మూలాధారం ఉంది, ఇటు అనాహతం జాగ్రత్త అయింది, బోడత డబ్బులు సంపాదించాడు, స్వాధిష్టాన చక్రం జాగ్రత్త అయింది, అలాగే విశుద్ధి చక్రం కూడా జాగ్రత్త అయింది. ఈ రకంగా మనం మనకు తెలిసిన వాళ్ళ ఏ చక్రాలు జాగ్రత్త అయి ఉన్నాయి ఇలాగా అని ఒక ఎక్సర్సైజ్ చేయడం నేర్చుకోండి అని చెప్తారు. ఇదంతా ఎందుకు చేయాలంటే మనం మూలాధార చక్రం గురించి బాగా చెప్పేవాళ్ళు ఒక బ్యాచ్, వాళ్ళందరూ మూలాధార చక్ర స్కూల్ అనమాట. చక్ర స్కూల్ అంటే దాంట్లో ఒక సెక్షన్ ఆఫ్ టీచర్స్ అందరూ మూలాధారం బాగా పండిపోయారనమాట, దాంట్లో బాగా వచ్చేసింది వాళ్ళకి. అలాగే మిగతా చక్రాలు స్వాధిష్టానం, మణిపూరం, అనాగం, విశుద్ధి, ఆజ్ఞ వచ్చేస్తే ఇప్పుడు అలాంటి వాళ్ళు స్కూల్ పెడితే దాంట్లో ఎక్సలెంట్గా ఉంటాయి జీవాత్మ పరికరాలు, దానికి సంబంధించిన చెప్పడానికి కావాల్సిన జ్ఞానం. ఇదంతా వింటే మనకు అర్థమవ్వాల్సింది ఏంటి, ముందర మనం ఈ చక్రాల గురించి సంబంధించిన జ్ఞానం నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి, ముందర అట్లీస్ట్ థియరిటికల్గా నేర్చుకోవాలి. థియరిటికల్గా నేర్చుకోవడానికి బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, జాన్ వుడ్రాఫ్, సర్ జాన్ వుడ్రాఫ్, ద సర్పెంట్ అండ్ పవర్, అలాగే ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు ఆ మధ్య చూపించారు మీ అందరు కూడా, ఇడూరు జగన్మోహన్ రావు గారు రాసిన పుస్తకం ప్రజ్ఞా విలాసం, అలాగే చాలా సింపుల్గా పెద్ద డీటెయిల్స్ లేకుండా శ్లోకాలతో ఉన్నది దత్తాత్రేయ షట్చక్ర నిరూపణ స్తోత్రం మూలాధారే. మనకు అది ఈ పుస్తకంలోనే ఇచ్చేశారు, చాలా చోట్ల ఇచ్చారు మాస్టర్. అవన్నీ చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు, నాలుగే నాలుగు లైన్లలో ఉంటుంది. మూలాధారే వారిజ్యపత్రే స చతుష్కే వంశం శంసం వర్ణ విశాలై సువిశాలై రక్తం వర్ణం శ్రీగణనాథం భగవంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. అది మూడే పదాలు, మూడే లైన్లలో చక్రం గురించి మొత్తం ఉంటుంది డీటెయిల్స్ అన్నీ. నాలుగోది దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి, అలాంటి దత్తాత్రేయ స్వామి శ్రీగురుమూర్తి నేను శరణ కోరుతున్నాను, నమస్కరిస్తున్నాను. ఇది మనకు ప్రతి చక్రం గురించి మూడు మూడు శ్లోక పాదాల్లో దత్తాత్రేయ షట్క స్తోత్రం ఉంది. ఇది రోజు చదువుకోవడంతో పాటు దాని డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఈ డీటెయిల్స్ తెలిస్తే ఏమవుతుంది,
ఏమవుతుందో తెలుసుకునే ముందు మనం అసలు ఈ లెక్చర్ ఎక్కడ మొదలు పెట్టాము, హృదయము అని మొదలు పెట్టాము. హృదయంలో ఏముంటుంది, హృదయం ఎక్కడుంది, సినిమా పాట కూడా ఉంటుంది హృదయం ఎక్కడుంది అంటే, హృదయం అంతటా ఉంది, శరీరం మొత్తం అంతా హృదయంలో ఉంది. హృదయం అంటే తెలుగులో ఏం చెప్పుకుంటామంటే అర్థం, హృదయం అనేది ఇదిగో ఇక్కడ ఉన్నాను అని చెప్పడం. సింపుల్గా సంస్కృత హృదయం అంటే తెలుగులో ఇక్కడ ఉన్నాను, ఇదిగో ఇక్కడ ఉన్నాను అని చెప్తుంది. ఎక్కడ ఆ పాయింట్ ఎక్కడ పట్టుకోవాలి మనం సాధనలో, దానికి ఓంకారం చేస్తూ మనం ఆ హృదయంలోకి ప్రవేశిస్తున్నాను అనే భావనతోటి, హృదయంలోకి నన్ను ప్రవేశించావు నీవు, నేను అంటే ఇక్కడ శరీరం కాదు కదా, మన మనస్సు హృదయంలోకి ప్రవేశించాలి, మన మనస్సు హృదయంలోకి కరిగిపోవాలి. సినిమా చూస్తున్నాం అనుకోండి, ఎవరు సినిమాతో తాదాత్మ్యం చెందుతారు, మన మనస్సే. మన ఏ మనుష్యాణ కారణం బంధమోక్షయో, బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం మనస్సే. కాబట్టి మన హృదయంలోకి ప్రవేశించేది మనస్సే తప్ప ఇంకేం లేదు. దీనికే ఇంకో పేరేంటి, మన చేతనత్వము. జీవుడు శరీరము, ఈ మధ్యలో ఏముంది, మనస్సు ఉంది. ఈ మనస్సు ఏం చేస్తుంది, హృదయంలో ఉన్న భగవంతుణ్ణి చేరటానికి అది ప్రయత్నం చెయ్యాలి న్యాయంగా. మనం ఏం చేస్తామంటే మనస్సుని ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచంలో ఏమున్నాయో తెలుసుకోవటానికి తప్ప ఇంకే రకంగా వాడుకోం. ఆ సినిమా చూద్దాం, ఈ టీవీ చూద్దాం, ఆ పాటలు విందాం, అక్కడెక్కడో మంచి పిక్నిక్ స్పాట్ ఉంది అక్కడ పోదాం, సెలవులు వస్తే చాలు అటు వెళ్ళిపోదాం, అవన్నీ చూసి ఎంజాయ్ చేద్దాం, రకరకాలు తిందాం, రకరకాలు తాగుదాం, లేకపోతే డ్యాన్సులు చేద్దాం, ఇలాంటి వాటితోటి మనస్సు ఏం చేస్తుందంటే శరీరం ద్వారా, శరీరంతో తాదాత్మ్యం చెంది కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా, చర్మం ద్వారా బయటికి పోతుంటుంది. ఇప్పుడు ఇది స్ప్లిట్ అయిపోతుంటుంది అన్నమాట, దాని ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఈ మనస్సునే మనం వెనక్కి తిప్పాలి. ఈ మనస్సుని వెనక్కి తిప్పాలంటే ఏం చేయాలి, మనస్సుని అంతర్ముఖం చేయాలి, హృదయంలోకి వెళ్ళేటట్టుగా మనం ఓంకారాన్ని టిప్ అని చెప్పుకున్నాం మనం, గుర్తుందా మీకు, ద థాట్ ఇంటెన్షన్ అండ్ పర్పస్. థాట్ ఏంటి, థాట్ అంటే ఇదిగో ఈ ఉద్దేశంతో నేను అంటున్నాను అనేది థాట్. ఇంటెన్షన్ ఏంటి, ఇంటెన్షన్ జనరల్గా థాట్కి ఇంటెన్షన్ తేడా ఏంటంటే, ఇది చేస్తున్నావు నిజమే, ఇది చేసి దీనివల్ల వచ్చింది, దానివల్ల ఏం చేస్తావు, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ ప్రాక్టీసింగ్ దిస్. ఓంకారం అంటున్నాం, ఓంకారం అంటుంటే, లేకపోతే షట్చక్ర స్తోత్రం చేస్తున్నాం, దత్తాత్రేయం త్రిగురుమూర్తిం ప్రణతోస్మి మూలాధారే వారిజపత్రే స చతుష్కే వంశం శంశం, ఇలా చదువుతున్నాం. బాగుంది, ఇదంతా ఎందుకు చేస్తున్నావు బాబు అని అడిగారు అనుకోండి మాస్టర్ వచ్చి, మీరు చేయమన్నారండి, మేము చేస్తున్నామండి అనకూడదు. అలాంటి తప్పు క్లియర్గా తెలియాలి ఎందుకు చేస్తున్నాం. ఇది ఈ విద్య నేర్చుకోవాలి, మనిషిగా పుట్టినవాడు ఈ చక్ర విద్య నేర్చుకోవాలి. నేర్చుకుని తను ఏ స్థానంలో ఉన్నాడో తన స్థానాన్ని తెలుసుకోవాలి. తన స్థానం ఎక్కడ, ఈ పరిణామక్రమంలో తన స్థానం ఎక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ ఈ మాట వాడేసరికి ఏమవుతుంది, ఈ పరిణామక్రమంలో ఎక్కడున్నామో మన స్థానం తెలుసుకోవాలంటే పరిణామక్రమం గురించి తెలుసుకోవాలి. పరిణామక్రమం గురించి తెలుసుకోవాలంటే సింపుల్గా ఎంటైర్ ఇవల్యూషన్ గురించి తెలుసుకోవాలి. ఇవల్యూషన్ అంటే పరిణామక్రమం అంటే మళ్ళీ భూమి, గ్రహాలు, సూర్యుడు, ఇదంతా కలిపి సౌర కుటుంబం, ఇలాంటి 12 సౌర కుటుంబాలు ఉంటాయి. ఈ 12 సౌర కుటుంబాలకి పైన ఇంకా సప్తమహర్షులు ఉంటారు, అలాగే సప్తమాతృగలు ఉంటారు, అలాగే దత్తమండలం ఉంటుంది, డాగ్ స్టార్ లేకపోతే సిరీస్, ఆ పైన ఎక్కడో పోల్ స్టార్, అక్కడ ధ్రువుడు ఉంటాడు, అక్కడ నుంచి శక్తిధారులు భూమి మీద వర్షిస్తూ ఉంటాయి. అవి మనం తీసుకుంటాం, భూమి తీసుకుంటుంది, గ్రహాలు తీసుకుంటాయి, ఇవన్నీ సూర్యుడి నుంచి తీసుకుంటాయి. సూర్యుడు ఇచ్చిన గ్రహ సూర్యుడు అలాగే గ్రహాలు ఇచ్చినవి భూమి మీద మనిషి తీసుకుంటాడు, జంతువులు తీసుకుంటాయి, చెట్లు తీసుకుంటాయి, ఖనిజాలు తీసుకుంటాయి. ఇలాగ ప్రతి అణువులోకి ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు, సప్తమహర్షులు ఇచ్చే కిరణాలను సూర్యుడు తీసుకుంటే సూర్యుడి నుంచి మనకు వస్తూ ఉంటాయి. మనకు సూర్యుడి నుంచి డైరెక్ట్గా వచ్చినవి కొన్ని,
సూర్యుడి నుంచి గ్రహాల మీద పడి గ్రహాల మీద నుంచి గ్రహాల యొక్క చేతనత్వంతో కూడుకుని ఆ శక్తితో కూడుకున్న కిరణాలు మళ్ళీ మన మీద పడుతుంటాయి. కాబట్టి డైరెక్ట్గా సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు పడతాయి, అలాగే గ్రహాల మీద పడి గ్రహాల నుంచి వచ్చేవి పడతాయి, అలాగే భూమి మీద పడి భూమి మీద నుంచి వచ్చే కిరణాలు కూడా మనిషి మీద పడతాయి. ఇవన్నీ లెక్కగేసుకుంటే పరిణామక్రమం గురించి కొంచెం అర్థం అవుతుంది. అలాగే భూమి లేకపోతే ప్రతి గ్రహం 7 స్థితుల్లో ఉంటుంది, 4 స్థితిలో మాత్రమే కనిపిస్తుంది కంటికి, మిగతా ముందర ఉన్న 3 స్థితులు కనిపించవు, తర్వాత వచ్చే 3 స్థితులు కనిపించవు, 4 స్థితిలోనే కనిపిస్తాయి ఏ గ్రహమైనా. కాబట్టి 4 స్థితిలో మనం అందరం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడి నుంచి మనం పరిణామ క్రమంలో ఎక్కడికి వెళ్ళాలి? 5 స్థితికి వెళ్ళాలి. అది మనకు సోల్ అండ్ ఇట్స్ మెకానిజం తీసుకుంటే 5 ఎక్కడ వస్తుందంటే బుద్ధిమయ తలంకి వస్తుంది. బుద్ధిమయ తలంలోకి ఈ భూమి మొత్తం ప్రయాణిస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఈ భూమి మీద ఉన్న మనిషి అనే ప్రాణి ఏం చేయాలి? తను కూడా మనస్సు అనే 4 తలాన్ని దాటి బుద్ధి అనే 5 తలానికి ప్రయాణించాలి. అలా ప్రయాణించడానికి ఏం చేయాలి? సాధన చేయాలి. ఏ సాధన చేయాలి? ఆల్రెడీ ఈ రకమైన సాధనలు చేయండి, గురువులు ఇస్తారు, అవి చేయాలి. మరి ఇంతమంది గురువులు ఉన్నారు, ఏ సాధన ఇస్తే మేము చేయాలి అంటే మనకే తెలుస్తుంది. మనకు ఇన్ని విన్నా ఏదో ఒక దాని మీద బాగా ఇంట్రెస్ట్ పుడుతుంది, ఇది చాలా బాగుంది అనిపిస్తుంది, ఇది చేస్తే తప్ప కుదరదు అనిపిస్తుంది, అంతే. ఆయనే మన గురువు. మనం చేసుకుంటూ వెళ్తే పని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏదో ఒక రోజు ఆయన మనల్ని కాంటాక్ట్ చేస్తారు. ఆయన కాంటాక్ట్ చేసినట్టు కూడా తెలియకపోవచ్చు. ఇలాంటి పరిణామక్రమం అంతా కూడా తెలుసుకోవాలి. అంటే ఎన్ని తెలుసుకోవాలి చూడండి. అందుకని ఈ మనస్సు బయటికి వెళ్లకుండా అంతర్ముఖంగా వెళ్తూ సాధన చేసుకుంటూ హృదయంలోకి వెళ్ళి ఇలా 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 మెల్లిమెల్లిగా లోపలికి వెళ్ళి లోపల ఉన్న భగవంతుని దర్శించటమే ఈ పరిణామక్రమంలో ప్రయాణం. అలాగా మన పరిణామక్రమంలో మనం ఎక్కడున్నాము ఇవాళ అని తెలుసుకోవడానికి ఈ చక్ర విజ్ఞానము అవసరము. అందుకే మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి మళ్ళీ ఆల్రెడీ చెప్పుకున్నదే ఒకసారి ఫాస్ట్గా, మూలాధనం బాగా జాగృతమైన వాళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ అవుతారు, అలాగే స్వాధిష్టాన చక్రం బాగా ఉన్నవాళ్ళందరూ కూడా మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ అవుతారు, మంచి రిచ్ పీపుల్ అవుతారు, బాగా ధనం సంపాదిస్తారు. ఇదివరకు ఉంటే వీళ్ళకి వారసత్వంగా రావడం కాదు, వీడంతటి వీడు. ఫర్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు, సొంతంగా బోర్డంత పెద్ద బిజినెస్ ఎంపైర్ సృష్టించాడు. అలాగే మణిపూర చక్రం ఉంది, ఆయన ఏం చేశాడు? మణిపూర చక్రం జాగృతమైన వాళ్ళు మంచి మంచి సైంటిస్టులు అందరూ కూడా, అలాగే విజ్ఞానవేత్తలు, అలాగే అనాథ చక్రం జాగృతమైన వాళ్ళు యాక్టర్స్ నటన, అలాగే విశుద్ధ చక్రం బాగా జాగృతమైనటువంటి వాళ్ళు సాహితీవేత్తలు, న్యాయవాదులు, లెక్చరర్స్. ఇప్పుడు గాంధీ గారి జీవిత చరిత్ర తీసుకుంటే ఆయన ఒక హరిశ్చంద్ర నాటకం చూసి ప్రభావితులయ్యారు. అంటే అనాహత చక్రం జాగృతమైన ఆ నటకుడు ఎవరైతే ఉన్నాడో, ఆ నటుడు ఎవరైతే ఉన్నాడో, అతని హావభావాలు, అతని డైలాగ్ డెలివరీ ఇలాంటివన్నీ గాంధీ గారి లాంటి హృదయం మీద, గాంధీ గారికి ఉన్న హృదయం ఎంత సున్నితం అర్థమవుతుంది, అలాంటి హృదయం మీద ఒక ప్రభావం చూపించగలిగింది. ఎంతోమంది నాటకాలు చూసి ఉండొచ్చు ఆయన, ఆ కాలంలో నాటకాలే మెయిన్, అప్పుడంత సినిమాలు లేవు కదా. ఆ రకంగా మనం చక్రం జాగృతం అవటం వల్ల ఏంటంటే పరిణామ క్రమంలో ముందరకు వెళ్ళటానికి కావాల్సిన శక్తిని వాడుతూ ఉంటాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంతకీ హృదయం అంటే ఇక్కడ ఉంటుంది అని చెప్తున్నాం. ఇక్కడ ఇక్కడ ఏముంటుంది? ఆకాశం ఉంటుంది. హృదయంలో ఆకాశం ఉన్నది, బయట కూడా ఆకాశం ఉంది. ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం, మన చుట్టూ ఏముందంటే ఆకాశం ఉంది. ఆకాశం అంటే పైకి తలకే ఎత్తి ఎదుగు అక్కడ ఉంది ఆకాశం అనకూడదు, తప్పు. ఆకాశం ఎక్కడుందంటే ల్యాప్టాప్కి నాకు మధ్యలో ఉన్నది ఆకాశమే. అలాగే నేను చెయ్యిలా నా ముందర పెట్టుకుని చేతికేసి చూసుకుంటుంటే నా కళ్ళకి చేతికి మధ్యలో ఉన్నది ఆకాశమే. ఒక కుర్చీ వేసి కూర్చున్నాం లేకపోతే సోఫాలో కూర్చున్నాం, సోఫా ఎక్కడుందంటే ఆకాశంలో ఉంది, దాంట్లో నేను కూర్చున్నాను, నా చుట్టూ ఆకాశం ఉంది, నా హృదయంలో కూడా ఆకాశం ఉంది. ఈ ఆకాశం నా హృదయంలో ఉంది, అదే బయట ఉంది. బయట ఏ ఆకాశం ఉందో హృదయంలో కూడా అదే ఆకాశం ఉంది. అంతవరకు బాగా రోజు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇది ఏంటంటే చిలక పలుకు, ఒక చిలకకి మాటలు నేర్చుకున్నారు అనుకోండి, మాటలు నేర్పుతుంటే అది మళ్ళీ 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 నేర్పుతుంది. అలా చిలక పలుకులాగా రిపీట్ చేస్తూ ఉండాలి. మనంతా మనం లెక్చర్స్ కాకుండా వేరే వాళ్ళ లెక్చర్ కాపీ కొడుతున్నాం అనుకోండి, మిమిక్రీ చేస్తే అది అనాహతం కిందకి రాదు. మంచి సారీ నటులు అవుతారు తప్ప విశుద్ధి చక్ర కిందకి రాదు. ఇంకొకళ్ళ చెప్పింది చెప్తున్నాడు తప్ప ఇంకొకటి ఉండదు, దాంట్లో ఒరిజినాలిటీ ఉండదు. ఆల్మోస్ట్ చెప్పింది మళ్ళీ అలాగే మూసలో పోసినట్టుగా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు లెక్చరర్స్ కాదు, నటులు. వాడు ఏం డైలాగ్ చెప్పాడు మీరు ఒకసారి చెప్పండి ఏంటి ఆహ్ అంటుంటాడు. ఏంటో వాడిని కాపీ కొట్టడం తప్ప సొంతంగా ఉండదు. అలా కాపీ కొట్టే వాళ్ళకి ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు. అంటే అనాహతం బాగా ఉండి దాన్ని మెచ్చుకుంటున్నారు. అవతల వాళ్ళు అనాహతం ఉంటే అది మెచ్చుకుంటున్నారు, అవతల వాళ్ళు విశుద్ధి ఉంటే అది మెచ్చుకుంటున్నారు. కానీ ఇవి మనం ఎందుకు తెలుసుకోవాలి? మన పరిణామక్రమంలోనూ ఎదగటానికి దీన్ని వాడుకోవాలి. ఈ పరిణామక్రమంలో ఇవాళ నేను వ్యాపారవేత్తగా ఉన్నాను, ఇవాళ నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను, ఇవాళ నేను ఒక లెక్చరర్గా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎట్టు వెళ్ళాలి అంటే ఆ పైదానికి వెళ్ళాలి. పైదం ఉంది, ఆజ్ఞ ఉంది. ఆజ్ఞా చక్రం అంటే గురువు యొక్క ఆజ్ఞ. గురువు యొక్క ఆజ్ఞలోకి వెళ్ళాలి అంటే ఆజ్ఞా చక్రంలో ఉండాలి. అంటే మనం వ్యాపారవేత్త అయినా, సాహిత్యవేత్త అయినా, రాజనీతి మన ఇంకోటి ఏంటి రాజనీతిజ్ఞుడైనా, విజ్ఞాన శాస్త్రవేత్త అయినా, ఒక లాయర్ అయినా, యాక్టర్ అయినా, ఎవడైనా సరే, అది చేయాల్సింది ఏంటి? ఆజ్ఞలో ఉండాలి. మేము ఈ పనులన్నీ చేస్తున్నాం, మాకు ఎలా కుదురుతుందంటే మీరు ఆ పనులు అలాగే చేసుకోండి, దాంట్లో మార్పులు చేయకండి. కానీ మీరు ఆజ్ఞలో ఉండడానికి మొదలు పెట్టండి. ఆజ్ఞలో ఉండడం వల్ల ఏమవుతుందంటే గురువు అనే ఒక మహాత్ముడు ఉన్నాడని, ఆ గురువే భగవంతుడని, భగవంతుడే గురువు రూపంగా మనట్టు మార్గం చూపిస్తాడని, మనందరినీ పరిణామక్రమంలో ఈ ప్రస్తుత పరిణామక్రమంలో మనం భూమి మీద ఉన్నందుకు మన లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యానికి చేరుకునే విధానం చెప్తాడని, దానికి కావలసిన సాధన సంపత్తి అంతా ప్రసాదిస్తారని, దానికి కావలసిన సాధనలు చేయటానికి కావలసిన పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన ఎప్పుడు మన రక్షణ కల్పిస్తారని, అంటే ఇంట్లో అన్ని పరిస్థితులు బ్రహ్మాండంగా చక్క చేసి నువ్వు ఇంకా సాధన చేయి అంటారు అనుకోవద్దు. మనకున్న పరిస్థితుల్లో ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, ఆ ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బంది ఉంది, అనారోగ్యం ఉంది, ఎన్నున్నా సరే నువ్వు ఆజ్ఞలో ఉండాలంతే. అలా ఉంటే ఆయన పని చేస్తూ ఉంటే అప్పుడు ఓహో వీడు మా పని చేస్తున్నాడు కాబట్టి మేము వీడి పని చేసి పెడతామనే మాటకు అర్థం అది. మన మనల్ని మనం విశుద్ధిలోనో లేదా అనాహతంలో మూలాధారంలోనో స్వాధిష్టానంలో ఉంటూ మేము గురువుగారు పని చేసేస్తున్నాం అంటే మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అనుకోవాలి, గురువు అనుకోవాలి వీడు నా పని చేస్తున్నాడని. గురువు అనుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మనం ఆజ్ఞలో ఉండి గురువు ఏం చెప్పాడో అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటే కంటిన్యూస్గా అడగలేదు. ఎందుకనే గురువు గారు 4 గంటల సమయదానం అడిగారు. ఈ 4 గంటల్లో స్వాధ్యాయానికి, జపానికి, బయటికి వెళ్ళి పనులు చేయడానికి అన్నిటికీ కలిపి 4 గంటలు అంతే. ఇవి మనం ఈ హృదయంలో ఏముంది అని ప్రశ్నించుకుంటే ఆకాశం ఉంది అని మనకు ఈ ఆకాశాన్ని దర్శించిన మాస్టర్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. పరమవందనీ మాతాజీ, పరమ పూజ్య గురుదేవులు, దాదా గురుదేవులు, అలాగే గురుసత్తాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ హృదయాన్ని, ఆ హృదయంలో ఉన్న ఆకాశాన్ని దర్శించిన వాళ్లే. ఆ హృదయంలో ఉన్న ఆకాశమే నేను అని తెలిసిన వాళ్లే. ఇంకా కొంచెం ఉంటుంది దాంట్లో, ఆ ఆకాశంలోనే ఇంకొంచెం శక్తి ఉంటుంది. ఈ శక్తికే మనకు మంత్రపుష్పంలో ఒక మంత్రం ఉంది, నీవార శోక వత్తన్వీ పీతాభ స్వత్యనుపమ. పీతాభ, పీత అంటే పీతం అనే రంగు, అంటే పట్టు వస్త్రం పసుపచ్చగా ఉంటాయి చూసారా, పసుపచ్చ పట్టు బట్టలు అంటే వంగపండు, ఇంకో రకరకాల రంగులు అవి కాకుండా మొట్టమొదట్లో వచ్చేది, ఇప్పుడు అన్ని రకరకాల రంగులు వచ్చినాయి. పీతాంబరధారి అని విష్ణువుకి పేరు. దగ్గదాగా మెరిసే పసుపచ్చ సంపెంగ పువ్వు ఉంటుంది చూసారా, పసుపచ్చ సంపెంగ పువ్వు, అలాంటి రంగు ఏదైతే ఉందో అలాంటి రంగులో వెలిగిపోతూ వట్లగింజలాగా చిన్నగా ఉండి మన హృదయంలో ఉంటాడు భగవంతుడు. సమస్త శక్తులకి మూలము ఆ హృదయంలోని ఆ ఆకాశంలో ఉన్న ఆ శక్తికి ఉపనిషత్తు ఏం పేరు పెట్టిందంటే మనోమయ పురుషుడి రూపంలో ఉన్నాడు భగవంతుడు శక్తిగా. ఎంత శక్తి అయినా సరే అక్కడి నుంచి వస్తూనే ఉంటుంది అలా. అందుకని మనం జీవించడానికి కారణం ఎక్కడుంది అంటే హృదయంలో ఉంది. హృదయంలో మళ్ళీ ఎక్కడుంది? హృదయంలో ఉన్న ఆకాశంలో ఉంది. ఆకాశంలో ఏముంది? మనోమయ పురుషుడిగా ఉన్న పరమాత్మ బంగారు రంగు. కరెక్ట్గా చెప్పాలండి, పీతాభ. ఆభ ఆభ అంటే వెలుగు అనమాట. పీతాభ అంటే బంగారు వెలుగు, బంగారు రంగులో ఉన్న వెలుగు. అలాంటి బంగారు రంగులో వెలిగిపోతూ ఉన్న మనోమయ పురుషుడి రూపంలో ఉన్న పరమాత్మ ప్రతి ఒక్కడి హృదయంలోని ఆకాశంలో ఉన్నాడు. మన హృదయంలో ఉన్న ఆకాశంలో ఉన్నట్టే మన ఎదురుగుండా ఉన్న ఆకాశంలో కూడా ఉన్నాడు. మన ఎదురుగుండా ఆకాశం అంతా ఉంది కదా, ఆ బయట ఉన్నవాడిని మనువు అంటారు. ఈ బయట ఆకాశంలో కనిపిస్తున్న ఆ తేజోపురుషుణ్ణి మన లోపల ఉన్నవాడిని జీవాత్మ అంటాం. ఆ ఎదురుగుండా ఆకాశంలో అంటే మనం ఎదురుగుండా చూస్తే, పగలు చూసాం అనుకోండి, అక్కడెక్కడో సూర్యుడు ఉంటాడు, ఇంకెక్కడో ఏవో కనిపిస్తూ ఉంటాడు. అదంతా నిండిన ఆకాశంలో అక్కడ ఉన్న ఆ మనోమయ పురుషుణ్ణి మనువు అంటారు. ఆ మనువు ప్రస్తుతం ఆయన పేరేంటి? వైవస్వత మనువు. ఆ వైవస్వత మనువు ఏం చెప్తాడో, ఈ మనుషుల శరీరాలు ఇలా ఉండాలి, పరిణామ క్రమంలో నెక్స్ట్ ఇలా ఉండాలి, ఆ తర్వాత ఇలా ఉండాలి అని అలా ఒక అంటారు, స్కెచ్ గీసి ఇచ్చేస్తాడు అనమాట. ఇంకా దేవతలందరూ దాని ప్రకారం పనిచేయాలంతే. సో ఈజ్ ద బిల్డర్ ఆర్కిటెక్ట్, ద గ్రేట్ ఆర్కిటెక్ట్, ద గ్రేట్ ఒరిజినల్ ఆర్కిటెక్ట్. మనకు ఫ్రీమేసనరీలో కొన్ని అక్షరాలు పొడి పొడి అక్షరాలు లాగా ఇస్తారు, దాంట్లో ఒకటి ఏంటంటే ద గ్రేట్ ఆర్కిటెక్ట్. ఆ గ్రేట్ ఆర్కిటెక్ట్ ఎవరంటే ఆయన. ప్రస్తుతానికి వైవస్వత మనువు, ఇంకా పైన భగవంతుడే సాక్షాత్. అందరికీ పెద్ద ఆర్కిటెక్ట్ ఆయన. మనకు ఈ వైవస్వత మనువు ఈ పరిణామ క్రమంలో మనం నడిచేంతవరకు. నెక్స్ట్ వచ్చేది ఆయన చాక్షుషుడు, చాక్షుష మనువు. ఇలాగా ఆ 21 మనువులు మారుతుంటాయి, సారీ 14 మనువులు మారుతుంటాయి. ఈ 14 మనువులు మారటం అనేది మాస్టర్ మనకు మహాకాల చక్రవర్తి యంత్రంలో అమావాస్య పౌర్ణిమ తీసేస్తే 14 తిథులు, ఆ 14 తిథులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్క తిథి ఒక్కొక్క మనువు గురించి చెప్తుంది. అమ్మవారు తిథి మండల పూజిత. తిథి మండలము అంటే పాడ్యం నుంచి మొదలెట్టి పౌర్ణిమ వరకు, మళ్ళీ పాడ్యం నుంచి మొదలెట్టి అమావాస్య వరకు ఏదైతే ఉన్నాయో ఆ తిథులు, ఆ తిథి మండలం అంటే, మండలం అంటే మళ్ళీ మళ్ళీ ఇలాగా సర్క్యులర్గా వస్తుంటుంది. ఆ తిథి మండల పూజిత అలాంటి ఆ మహాశక్తి మనలో ఎక్కడుందంటే, బయట చంద్రుడికి వస్తాయి కళలు కదా, పాడ్యమి, ద్వితీయ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ. అంటే అమావాస్య అయిపోగానే పాడ్యం తీసుకుంటాం, తర్వాత మళ్ళీ రిపీట్ అవుతాయి కదా. ఇక్కడ ఇవన్నీ మనస్సుకి ఉంటాయి కళలు, అలాగే మనలో కూడా మనస్సుకి ఉంటాయి కళలు. బయట చంద్రుడికి ఏ కళ ఉందో మనకు కూడా అదే కళ ఉంటుంది. బయట పౌర్ణమి ఉంది అనుకోండి, మనకు కూడా పౌర్ణమి అవ్వాలి, బాగా ట్యూన్ అయితే. ఈ హృదయంలో ఉన్న పురుషుడు బంగారు రంగుతో వెలిగిపోతున్న పురుషుడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్న ఆకాశంలో ఉన్నాడు. అలాగే మనం బయట ఆకాశం చూస్తే ఆకాశంలో చంద్రుడు కనిపిస్తున్నాడు కదా, అలాగే మన హృదయంలో కూడా అలాగా మనోరూపంలో ఉన్న ఈ 16 రకాల శక్తులు కలిగిన వాడు అక్కడ ఉన్నాడు. ఆ శక్తులకి సింపుల్గా చెప్పాలంటే 16 విడగొట్టకుండా వాటిని 3 చెప్తాం. ఏంటది? ఒకటి ఇచ్చాశక్తి, ద విల్ పవర్. దీన్ని సీక్రెట్ డాక్టర్లో ఫోహట్, FOHET, ఫోహట్ అంటారు. అలాగే రెండోది క్రియాశక్తి, ప్రాణ అంటాం. తర్వాత ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, దీన్ని కొండల్ని అంటారు. ఈ రకంగా అక్కడేం చెప్తారంటే, ఇక్కడ అవి చెప్తారు, ఎక్కడేం చెప్పినా దాన్నే సత్తు, చిత్తు, ఆనందం అంటారు. ఇలాగా పేర్లు తేడా తప్ప అక్కడ ఉన్న 3. ఈ 3 మనకు మహాకాల చక్రవర్తి యంత్రంలో మధ్యలో ఉన్న త్రికోణం ఉంటుంది, ఆ బిందువు కాకుండా చుట్టూ ఉన్న త్రికోణం. ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి సమన్విత, ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూప,
లలిత పరాభట్టారిక ఇలా చెప్తాం. ఇవన్నీ హృదయంలో ఉన్న ఆ బంగారు రంగులో ఉన్న పరమపురుషుడి గురించి చెప్తాం. అది అందుకని హృదయం అంత గొప్పది. దీని గురించి మాస్టర్ జ్వాలాకుళ్ళు గారు ఏం చెప్తున్నారంటే, లైక్ ఫ్లేమ్ వితౌట్ స్మోక్ అన్ ఇంచ్ ఇన్ హైట్ ద పురుష ఈజ్ ఇన్ సైజ్ లార్డ్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఇట్ ఈస్ హీ టుడే అండ్ ఆల్సో టుమారో ఇన్ ట్రూత్ దిస్ ఈజ్ దట్. అది ఎలా చెప్పారు, హృదయంలో ఉన్న ఈ పురుషుడు ఏ రకంగా అయితే అక్కడ ఏ రకమైన పొగ లేకుండా ఒక వెలుగు వెలుగుతోందో అలా ఉంటాడు, ఎంత సైజులో ఉంటాడు, ఒక అంగుళంలో ఉంటాడు, అంగుళం సైజులో ఉంటాడు. ఇంకా ఆయనలో భూతం ఉంది, అంటే అయిపోయింది ఉంది, భూతకాలం ఉంది, భవిష్యత్ కాలం ఉంది, రెండు ఉంది. ఆయనే ప్రజెంట్, ఆయనే రేపు, ఆయనే ఇవాళ, ఆయనే నిన్న, ఆయన అన్ని ఆయనే. కాబట్టి అన్ని ఆయనలోనే ఉన్నాయి. ఈ జీవాత్మ లేక పురుషుడు ఏ శక్తిని ఉపయోగించుకుంటాడు అంటే ఆకాశంలో ఉన్న ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని ఉపయోగించుకుంటారు. ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేవే మనకు ఫహట్, అలాగే ప్రాణ కుండలి అనే పేర్లతో చెప్పుకుంటాం. మాస్టరు గాయత్రి, సావిత్రి, కుండలిని అని చెప్పి ఒక 2004 అనుకుంటారు సాధనా శిబిరం పెట్టారు. ఇది మొట్టమొదట మీకు సెలెక్టెడ్ పీపుల్కి చెప్తున్నాను, ఇప్పుడు మీరు అందరికీ చెప్పండి. దాంట్లో సావిత్రి సాధన అలాగే కుండలిని సాధన గురించి చెప్పారు. ఈ సావిత్రి అన్న ఈ ప్రాణ అన్న ఒకటే, మహాప్రాణం అన్న సావిత్రి అన్న ఒకటే, అలాగే కుండలిని, కుండలిని అంటే కుండలిని, దానికి మళ్ళీ రెండో పేరు అక్కర్లేదు. ఈ రకంగా మనం హృదయంలో ఉన్న ఆ శక్తి స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్న శక్తి స్వరూపాన్ని అర్థం చేసుకుంటే అదే నువ్వు, ఆ శక్తి నువ్వే. శక్తికి శివుడికి తేడా లేదు, అంటే పురుషుడికి ప్రకృతికి తేడా లేదు, అది నువ్వే అనే జ్ఞానం మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది. మామూలుగా రెండు ఉన్నా అనుకోక్కర్లేదు, ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. పురుషుడు ఉంటే ప్రకృతి ఉంటుంది, ప్రకృతి ఉంటే పురుషుడు ఉంటాడు, అంతేగాని రెండు లేకుండా ఏవి ఉండవు. పుస్తకం అన్నాం అనుకోండి, పుస్తకం ఉందంటే పేజీలు ఉంటాయి, పేజీల్లో పేజీలు లేకుండా పుస్తకం ఉండదు కదా. అలాగే క్యాలెండర్ ఉందనుకోండి, 12 ఉంటేనే సంవత్సరం అవుతుంది, అలాగే 30 ఉంటేనే నెల అవుతుంది. నెల 30 క్యాలెండర్ వేయకపోయినా 30 పౌర్ణమి నుంచి మళ్ళీ పౌర్ణమికి లెక్కేసిన, అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్య వరకు లెక్కేసిన 30 వస్తాయి. దానికి కాగితం మీద క్యాలెండర్ మీద వెయ్యక్కర్లేదు. అలాగ 30 అవ్వాలంటే ఈ పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు రోజులు గడిస్తేనే 30 అవుతుంది. అలాగా ఈ ఫహట్, ప్రాణ, కుండల్ని అనేవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ హృదయంలో ఎప్పుడు ఉంటూ ఆ శక్తిని ఈ వ్యక్తి ఉపయోగించుకోవాలి కాబట్టి అవి పనిచేస్తూ ఉంటాయి. ఆ మూడు శక్తుల పేర్లు ఏవైతే చెప్పుకున్నామో అది శక్తి అనుకుంటే పురుషుడు, శివుడు. శివుడికి శక్తికి తేడా లేదు, రెండు ఒకటే, శివుడైనా శక్తి అన్న ఒకటే. శివశక్తి యుక్తు యది భవతి అని మనకు సౌందర్య లహరిలో మాస్టర్ ఎప్పుడూ చెప్పుకుంటారు. శివుడు వేరు, శక్తి వేరు కాదు. అందుకని మనం ఇందాక సెంటెన్స్లో చెప్పుకున్నాం చూసారా, అందుకని మనం ఆ జ్ఞానం సంపాదిస్తే మనం శివుడనో ఆ జ్ఞానం సంపాదే శక్తి అనో తెలుస్తుంది. కొంతకాలం పోతే అది ఇది ఒకటేని కూడా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళటానికి ఈ చక్ర జ్ఞానం అవసరము. ఎక్కడికి వెళ్ళడానికి, హృదయంలో ఉన్న ఆకాశంలో ఉన్న శక్తి కేంద్రం ఏదైతే ఉందో, శక్తి స్వరూపం ఏదైతే ఉందో, ఆ శక్తి ఏదైతే ఉందో, తత్ అది, తత్ సత్, ఓం తత్ సత్. అదేంటంటే ఓం తత్, అదే అదేంటది సత్, దానికి సత్ చిత్ ఆనందము, సచ్చిదానందము. పరమపూజ్య గురుదేవులు అంటారు జీవితంలో, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అని కూడా చెప్తాను నా గురించి. అంటే మామూలుగా శ్రీరామ శర్మ నేను అని మానేసి అయిపోయింది అది. మొదట్లో శ్రీరామ శర్మ ఆచార్య గారు మెల్లిమెల్లిగా మాస్టర్ ఆ సాధన చేసి మనకు చరితామృత అనే పుస్తకం విడిగా ఇచ్చారు. ఒక మన జీవిత కథ కాకుండా, ఆత్మకథ కాకుండా, దాంట్లో అంటారు
నేను సచ్చిదానందాన్ని సచ్చిదానందుని అవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ స్థితికి మన అందరినీ తీసుకువెళ్ళడానికి గురువు గారు కంకణం కట్టుకున్నారు కాబట్టి అదే పని మాస్టర్ చేస్తున్నారు. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే ఈ చక్ర జ్ఞానం సంపాదించడం అవసరం కానీ ఈ చక్రాల్లో ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి వీటిల్లో కాదు ఉండాల్సింది. ఎక్కడ ఉండాలి? ఆజ్ఞలో ఉండాలి. అందుకని ఇప్పుడు చెప్పుకున్న హృదయంలో ఉన్న ఆకాశంలో ఉన్న ఫహట్, లేకపోతే తెలుగులో చెప్పుకుందాం, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయిన ఆ మహాశక్తి స్వరూపంతో కూడుకున్న ఆ పరమాత్మ లేకపోతే పురుషుణ్ణి దర్శించాలి అంటే దానికి ఉన్న మార్గం ఒక్కటే, ఆజ్ఞలో ఉండటం. ఆజ్ఞలో ఉంటే మిగతా కింద చక్రాలన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. ఆజ్ఞలో ఉంటే గురువు వచ్చి ఓహో వీడు మనకు మనకు వస్తాడు అని చెప్పి మనల్ని చేయబట్టుకుని నడిపిస్తారు. ఇప్పుడు మరి మాకు ఎలాగ నిద్రగుండా మాస్టర్ కనబడట్లేదు అనుకోకండి, అలాంటి నోషన్ అక్కర్లేదు. అందరూ కూడా మీరు గురువుకి రాత్రి పడుకునే ముందు నమస్కారం పెట్టుకుని పడుకోవాలి. ఈ ఆజ్ఞలో గురువుని ఊహించుకోవాలి. దానికంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే టెర్మినాలజీ, మన గురువుని మన ఆజ్ఞలోకి ఆహ్వానించాలి. దయచేసి మీరు నా ఆజ్ఞాచక్రంలో మీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించండి. సాన్నిధ్యము అనాలి. సాన్నిధ్యం అంటే అర్థం ఏంటంటే అయస్కాంతం ఉందనుకోండి, అయస్కాంతం ఉంటే దాని చుట్టూ ఒక పవర్ అలాగ పనిచేస్తూ ఉంటుంది. అలాగ గురువు ఏం చేస్తారంటే ఆయన పవర్ పనిచేసేటట్టుగా చేస్తారు. సాన్నిధ్యం వేసి ఏదో మూల ఉంటుంది కానీ మనకు ఆ చల్లదనం మొత్తం అంతా వ్యాపిస్తుంది, హాలో లేదా గదు అంతా. అలాగా ఆ సాన్నిధ్యం అని అడగంగానే మనకు తెలుస్తుంది ఆ తేడా. అందుకని ఆజ్ఞాచక్రంలో మీ దివ్యమైన సాన్నిధ్యాన్ని నాకు అనుగ్రహించండి, మీరు చూపించిన మార్గంలో నేను నడుస్తాను, మీరు చెప్పిన పనులు చేస్తాను, మీరు చూపించిన ఇగో ఈ కార్యక్రమాలు జగద్గురువు రాకకి ఇంకో మీరు ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, భూమి అంతా శాంతితో నిండాలి, మనీ అందరి దీనికోసం ఖర్చు పెట్టడానికి వీలుగా వనరులు ఆర్థిక వనరులు చేకూరాలి, క్లచెస్, వాళ్ళ క్లచెస్లోంచి మనీ బయటపడాలి. వాళ్ళ క్లచెస్లోంచి మనీ బయటపడుతుందో అది వేరే విషయం. మనం ఇలాంటి విషయాలకి ప్రయత్నం చేస్తాం. మాకున్న ధనాన్ని, మాకున్న సమయాన్ని ఈ కార్యక్రమాన్ని ఖర్చు పెడతాం అని విన్నవించుకుంటూ ఎప్పుడు కూడా గురువు దగ్గర వినయం ఉండాలి, గౌరవం ఉండాలి, భక్తి ఉండాలి. చదువు ఇచ్చారు కదా అని ఇంకోలా ఉండకూడదు. అలా చేస్తూ ఆజ్ఞలో నిద్రపోయే ముందు మాస్టర్ని ఆహ్వానించాలి. ఇది చేసుకుని పడుకుంటే ఒకరోజుకి మనం హృదయంలోకి వెళ్ళిపోతాం. హృదయంలో ఉన్న ఆ పరమపురుషుణ్ణి దర్శిస్తాం. ఆ పరమపురుషుడే గురువు. ఇంకా కొంత బాగా ధ్యానంగా చేయగా చేయగా అది నేనే అని అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి అంశే కాబట్టి గురువుకి శిష్యుడికి కూడా హృదయంలో ఆ భగవంతుడే ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి చూస్తే గురువు హృదయంలో ఎవరున్నాడు, శిష్యుడు హృదయంలో కూడా వాడే ఉంటాడు. అప్పుడు గురువు శిష్యుడు ఆగి శిష్యుడు గురువు ఆగి ఇద్దరికి తేడా లేదు, గురువు శిష్యుడు ఒక్కటైపోతారు. ఈ రకంగా మనం మన ఇష్ట దైవం లేకపోతే ఎంతో ప్రేమతో మనకి ఈ జ్ఞానం అంతా ప్రసాదించిన మాస్టర్ హృదయంలోకి ప్రవేశిస్తాము. మాస్టర్ హృదయంలో ప్రవేశిస్తే మాస్టర్ లాగా అయిపో అవజేసేస్తారు మనల్ని కూడా. జీవీ గారు అంటారు, నాకు నమస్కరించిన వాళ్ళందరినీ నా అంతటి వాళ్ళని చేస్తాను. అలాగే ప్రతి ఒక్క గురువు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళని వాళ్ళంతటిగా తయారు చేయాలని వాళ్ళకి తపన ఉంటుంది. అలాగే మాస్టర్ ఆర్కే ఆయన తలుచుకుంటే ఆర్కే అనే మహాత్ముడు ఎంతటి వారో అంతటి వారిగా మనందరినీ తీర్చిదిద్దుతారు. కాబట్టి ఇవాళ నుంచి దీక్షగా నిద్రపోయే ముందు నా ఆజ్ఞాచక్రంలో మాస్టర్ రామకృష్ణ మాస్టర్ మీ దివ్య సాన్నిధ్యాన్ని ప్రసాదించండి, నన్ను ఈ పరిణామక్రమంలో నేను చేయవలసిన కార్యక్రమాల్లో పాలు పంచుకునే భాగ్యం నాకు కల్పించండి అని మనసారా కోరుకుంటూ ఆ ఆజ్ఞాచక్రంలో మెల్లిగా ఎలా చేస్తే ఏమవుతుందంటే ఒక వెలుగు కనిపిస్తుంది, ఆ వెలుగు చూస్తూ పడుకోవాలి. ఇంకా రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వివేకానందుడు వస్తే వెంటనే ఆయన తెలిసిపోయింది, నువ్వు నిద్రపోయే ముందు ఏం చేస్తావు, నిద్రపోతూ అంటే నేను నిద్రపోయే ముందు కళ్ళు మూసుకుంటాను, నా కళ్ళ మధ్యలో అలా ఒక వెలుగు కనిపిస్తుంటుంది. ఆ వెలుగు చూస్తుండే తర్వాత అది ఆయన, అందుకనే గురువు వెంటనే పట్టుకున్నారు. అలాగే మనల్ని కూడా గురువు గారు వేలు పట్టుకుని నడిపిస్తారు. ఇలాంటి భాగ్యం ప్రతి ఒక్కళ్ళకి తప్పకుండా కలుగుతుంది, కలిగింది, ఆల్రెడీ ఉన్నారు. మీ అంతటా మీరు దాన్ని ఏమంటారు, అవగాహన చేసుకుంటూ కాన్షియస్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఇవాళ నుంచి ఆజ్ఞలో ఉంచుకుంటూ పడుకోండి. పడుకుని మరుసటి రోజు ఏం జరిగిందో గుర్తు పెట్టుకుని డైరీ రాసుకోండి. ఇది మనం జీవాత్మ పరికరాల్లో ఇవాళ చెప్పుకునే అంశం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత మీ అయ్యేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాళే వర్షదు వర్జన్య పృథ్వీ సస్యజాలిని దేశోయం క్షోభరయితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నయః పుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ నిర్ధన సుధన సంతు జీవంతు గర్భాంశులు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ స్వార్థమ్మా పరమార్థంగమయ అవ్యవస్థామా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.